கிடையாது அவங்களுக்கு நூறு கூட வச்சு குடிச்சோன்னு நேர் அந்த தூரம் ராஜேந்திரன் ஹரித்வார் இருக்கு. நேர் மாத்திரம் சரி அமலாசுரம் ஒருத்தர் ஆனாலும் அண்ணையா இருக்குன்னா ஹரித்வார் உள்ளாரு. இக்கடி நுஞ்சி சிகின் பாகம் புஸ்தாலு புஸ்தகால் புஸ்தகம் வண்டா வாத்து வட்டகாலு கேட்டு பால்பி சென்று ராசின் புக்கு கற்பிச்சிட்டு வதின வேணிட்டுலோ அன்னை ஊரு இருக்கிறாரு கதா எக்ஸ்பெரிமெண்ட் சேர்த்தா செப்பி ஆ புஸ்தகம் நமக்கு கேட்டாரு. மால்தி செந்தூர் புஸ்தகம் மா வாழ்வு வஸ்துன்னாரு அது தெரிசிந்தி. 10 ரோஜு தர்வாத கேம்ப் கெல்லி ஹரித்வார் வச்சு மேம் ரிட்டர்ன் அவுத்துனா செப்பே மாது நா அன்னை கூச்சுரு அண்ணி தாதா இவ்வாற மன ஸ்வீட் சேர்த்தாமே இந்துக்கு வாழ்வு வஸ்துன்னாரு கதா அது అదేంత సేపు అన్నా పుస్తకం పెట్టుకున్నాను నేను. దగ్గర దగ్గరకు పేజీలు తీసా చాలా విషయాలు నాకు అర్థం కాలేదు. ఆ స్వీట్ లో ఉండే ఉద్యోగాలతో మైసూర్ పాక్ ఒకటి అర్థమైంది నాకు ఎలా చేయాలో. సరే మైసూర్ పాక్ చేద్దాం అనుకున్నాను నేను. తనతో కూడా చెప్పాను సెట్టింగ్ చేశాను సామాన్ ఉంటాను ఇంత చెప్తే నియాసనకు పిండియే కదా అనుకున్నాను. సరే చేశాను నల్లగా మాడిపోయింది అది. ఇంతకి ఏంటి తర్వాత సుగంధరావు రాజే వచ్చారు ఇదేంటి రామకృష్ణ అన్నాడు. అది నార్త్ ఇండియాలో స్పెషల్ స్వీట్ అది మైసూర్ పాక్ ఎట్టేవాడు ముట్టుకోరుగా స్పెషల్ స్వీట్ అంతే అంటే ఇక్కడ చిన్న ముక్క తీసి రుచి చూశాడు. తీపితనం అనుకుంది కదా నెయ్యి పడింది మాడిపోయింది అంటే ఇదేంటి బాగానే ఉంది కానీ మాడిపోయినట్టుంది అన్నాడు. అలా మాడిస్తేనే నార్త్ ఇండియా స్వీట్ అవుతుంది అని చెప్పా వాళ్ళకి. ఇంతకి విషయము అర్థం కాకుండా చదివేసి పారాయణం చేసేసి మాకు ఫలితాలు రావటం లేదు అంటే ఎలా? అందుకు చెప్తే నేను మాల్తి చెప్తూ పాప కరెక్ట్ గానే రాసిందే కదా. నేను మళ్ళా మా ఊరిని అడిగితే ఆవిడ కరెక్ట్ గానే రాసింది నీకే నాయన కాతగాలేదు అండి. అంచేత ఈ పారాయణం చేసిన ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏమి చేసినా మీరు మనస్సును మారాలి. ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ యొక్క మనస్సు ఇంజనీర్ లాగా పనిచేస్తుంది. ఒక డాక్టర్ తెలియనటువంటి వ్యక్తి డాక్టర్ లాగా పనిచేస్తుంది. డాక్టర్ లోపల మరి ఆధ్యాత్మిక జగత్తులో జీవించడానికి రెడీ అవుతున్నటువంటి మన మనస్సులు ఆధ్యాత్మిక మనస్సులుగా మారాయా? మారకపోతే ఎలా వస్తాయి రిజల్ట్స్? రాంగ్ రిజల్ట్స్. టెస్ట్ చేసుకోవాలి మీరు. ఆ టెస్ట్ లో మనకు వచ్చేటటువంటి కష్టాలు మనకు వస్తాయి. కష్టాలన్నీ కూడా గురువు గారు మీరు నాకు ఈ కష్టాలు ఎందుకు తీర్చడం లేదు తీరుస్తున్నారు ఆయన ఎప్పుడు తీర్చను అనలేదు. ఆయన తీర్చను అంటాం కాదు తీర్చడానికి ఆయన ఎప్పుడూ నడుము కట్టుకుని రెడీగా ఉంటాడు. ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు. శిష్యుడు వెళ్ళి మీరు ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాడు. అసలు నేను ఎప్పుడూ మీతోనే ఉంటానయ్యా. ఆధ్యాత్మికత అంతేనే అర్థం గురువు ఎప్పుడూ మీతో పాటు ఉండటం. సాక్ష్యం కావాలి సార్ ఈ కాలంలో. కోర్టులో కూడా సాక్ష్యం లేకపోతే 50 రోడ్ల మీద మీరు మరిగి పారేయండి ఏమీ అవదు. కావాలంటే తెలుగు సినిమాలు మేము కావాల్సిందని చూపిస్తాను. నేను సాక్ష్యాలు కావాలి మాకు. మీరు చెప్పారు నేను గురువుని నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని మాకు సాక్ష్యం ఏమిటి? ఇంకా సరేలే నువ్వు ఎప్పుడు నడుస్తున్నా నీతో పాటు నా అడుగుదాడులు కూడా పడుతూ ఉంటాయి దాన్ని బట్టి నేను నీతో పాటే నడుస్తున్నాను అని నువ్వు తెలుసుకోవాలంట. టెస్ట్ చేశాడు స్టూడెంట్ నడుస్తున్నాడు గురువు గురువు గారు ఎవరు శిష్యుడు. శిష్యుడు నడుస్తూ ఉంటే ఎన్ని అడుగులు పడతాయి? 2 అడుగులు పడతాయి వీడి మీద ఉన్నాడు. కానీ సమస్య ఏంటి వస్తున్నాయా లేదా అని కూరగా ముళ్ళ కంపలో ఉండేటువంటి రోడ్డు వచ్చింది. 2 అడుగులు మానవ ఉంటే నేను అప్పుడే అనుకున్నాను ముళ్ళు గురువులు వస్తే ఏ గురు వస్తాడు ఏసీ రూపులోకి ఎక్కడికో తీసుకెళ్తానంటే గురువు వస్తాడు. కానీ అనుకుని లోపల పళ్ళు కడకడకడగట నూరేసుకున్నాడు. కానీ తప్పదు కదా దాటాలి కదా దాటుకుంటున్నాడు. 2 అడుగులే పడుతున్నాయి. అంతవరకు 4 అడుగులు పడుతున్నాయి. 2 అడుగులు పడుతున్నాయి దాటేశాడు. 1 కిలోమీటర్ ఉంటూ మళ్ళా 2 అడుగులు పట్ట మొదలవుతాయి. అప్పుడే అనుకున్నాను గురువు గారు ముళ్ళు కొడతా వస్తే మీరు రాదు సుఖంగా ఉన్నప్పుడే వస్తారు అని. అంటే గురువు ప్రత్యక్ష అయ్యాడంట. ఒకసారి అడుగుదారం చూసుకొని ఆయన వెనక్కి తిరిగి, అంటే వీడి కాలికి ముందు లేదు బురద లేదు, బురద ముళ్ళు అంతా ఉన్న గురువు గారికి, అంటే ఏం చేశారా ముళ్ళ బాటలో గురువు ఎత్తు నడిచాడు. అసలు వాడి కాలికి ముళ్ళు అంటలేదు బురద అంటలేదు, కానీ వీడి పడి బురదేసుకుంటున్నాడు. మనస్సు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు గురువు యొక్క మనస్సు మీకు అర్థమవుతే గుర్తుంచుకోండి, మీ జోలికి రాను కూడా కష్టాలని వచ్చాయి అనిపిస్తుంది మీకు. కారణం ఏంటి అంటే ఇందాక పళ్ళు దొరికాడే మనం చూసుకోం, ఆ బాధను మనం ఆపాదించుకుంటాం. మీరు చెప్పినంత తేలిక కాదు మాస్టర్ మాదకం అంటే తేలిక కాదు, తేలిక అంటే ఈ నిత్యం అంతా ఎందుకు ఇలా కూర్చోవటం ఎందుకు మనకి. కానీ ఆ మనస్సు మీకు అర్థమవుతే గురువు యొక్క మనస్సు, శిష్యుణ్ణి ఎప్పుడు కష్టపడినవాడు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో మీరు ఒక్క ఉదాహరణ చూపించండి, ఏ గురువైనా ఏ శిష్యుణ్ణైనా ఎక్కడ కష్టపెట్టాడు. అశ్విని సూక్తుల గురించి ఈ మధ్య మీకు చాలా సార్లు చదవమని నేను చెప్తూ ఉంటాను. కారణం అదే, ఏం జరుగుతుంది అక్కడ, తన శిష్యుని పంపిస్తాడు గురువు. ఆ గురువుకి ఒక నిక్నేమ్ ఉంది, మీకు అలవాటు ఉంటుంటుంది, మీకు అసలైన పేర్లతో పిల్లలు గురువుని పిలవరు, నిక్నేమ్స్ ఉంటూ ఉంటారు, ముందు ముందు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు లెక్చరర్స్ని, అసలు పేర్లతో పిలవరు పిల్లలు. అలాగే ఇతను అశ్విని సూక్తం ఎవరి ద్వారా రచించబడినదో అది నాకు అనుభవంగానే చెప్తున్నా, అసలు నేను లెక్చరర్నయ్యా, నాకు పెట్టిన ముందు పేర్లు నాకు తెలుస్తాయి. అంతేత ఆ అశ్విని సూక్తం ఏ ఋషి అయితే చెప్పాడు, ఆ ఋషికి ఇనత పండుగల కాకి అని పేరు పెట్టారు. సంస్కృతంలో ఆ పేరు మర్చిపోయాను నేను, కానీ సంస్కృతం చెప్తే మనకు అర్థం కూడా కాదు. ఆ ఋషికి ఆయన శిష్యులందరూ ముద్దుగా పెట్టుకున్న పేరేంటి అంటే ఇనత పళ్ళగల కాకి. అంతలా కనిపిస్తాడు అనమాట అతను, వదలని శిష్యుల్ని అంతలా బాధపడతాడు. అతను ఏం చేశాడు, ఒక శిష్యుణ్ణి ఆవులు దాచుకురా అన్నాడు. కొన్ని ఆశ్రమం ఆవులా అని, ఆశ్రమం ఆవులు కావు, ఆ విలేజ్ అనుకోండి, లేకపోతే ఆ గురుకులంలో ఉన్న మిగతా వాళ్ళ ఆవులు అవంతా కూడా కాచుకునేరా, పొగలలో ఆవుని అడవిలోకి తీసుకువెళ్ళి వాటిని మేపుకుని తీసుకురా అన్నాడు. తీసుకువచ్చా కొడుకు అన్నాడు. తిండి లేదు ఏమీ లేదు, బుద్ధిని పేరు పెడతారా ఇనుప పండగల కాకి అని. రెండో రోజు శిష్యుడు ఏం చేశాడు, ఆవు పాలు పుట్టుకు తాగించాడు, ఇంటికి వచ్చాడు. ఏం చేశాడు, ఎక్కడ తిన్నామన్నాడు. తినలేదండి, మీరు ఆవులనేమో కాచుకుని అమ్మన్నారు కదా, అందుచేత నేను ఆవుల్ని కాచుకుని వచ్చాను. నేను ఆ కాచుకుని కొన్నప్పుడు ఆకలి వేసినప్పుడు ఒక ఆవు పాలు చదువుకుని తాగాను పిండుకుని అన్నాడు. మన ఆశ్రమంలో ఆవులు కూడా కాదు, పక్క వాళ్ళవి, తప్పు అలా చేయగలిగారు. ఎవరు ఇనప పళ్ళగల కాకి. సరే మోడర్న్ శిష్యుడంటే ఇంకోలాగా రియాక్షన్ ఉండేదేమో, పూర్వకాల మనిషి గురువు యొక్క శిష్యుడు కనుక తాగలేదు. ఆ దూడకి వదులుతాం కదా, ఏమంటారు దాన్ని, పాలు పెట్టుకోవడం కోసం దూడ పాలు తాగేశాక దూడకి మొరగ అంటుంటే ఆ మొరగ తీసుకుని తిన్నాక రెండో రోజు ఇవాళ ఏం భోజనం చేశాయా అని ఇలా తిన్నాను దూడని, దూడ నోట్లో దూడ తాగేశాక దూడ ఎక్కువ తాగేసి వదిలేసిన మొరగ అంటుంటే ఆ మొరగ తాగి అది వద్దాక. మూడో రోజు ఏం చేస్తాడో ఆలోచిస్తుంది, చిన్నపిల్లలు ఏం చెప్పి తొమ్మిదేళ్ళ వాళ్ళ గురుగారు అంటే అక్కడ దారిలో ఉన్నటువంటి జిల్లేళ్ళ ఆకులు ఉంటాయి కదా, అది పూసుకు తింటూ ఉంటే ప్రమాదం వచ్చినట్టు ఆ జిల్లేళ్ళ పాళ్ళు కళ్ళల్లో పడ్డాయి, కళ్ళుపోయి కింద పడ్డాడు. బావి నీళ్ళు లేవలకిగా ఆ బావిలో పడ్డాడు. ఇక్కడ గురువుకి విపరీతమైనటువంటి ఆశాలు, గురువు తిండి తినలేదు, చీకటైపోయింది, ఆవులన్నీ కానీ అడవిలో ఉన్నటువంటి ఆవులు ఉన్న ఆశ్రమంలో వాటి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ శిష్యుడు రాలేదు, అంతవరకు భోజనం చేయలేదు. మీరు గుర్తుంచుకోండి, పేరు మాత్రం ఆయన అంత భయంకరమైన పేరు పెట్టాడు, కానీ ఆ ప్రేమ చూడండి. తిండి తిల్లా కాస్తైనా తిని వెళ్ళండి అందేమో భార్య నాకు తెలియదు అని ఉంటుంది అనుకుంటున్నాను. కాదు, నా శిష్యుడు రాలేదు, అతను వెతుక్కుంటూ వెళ్ళాలని బయలుదేరాడు. ఇది ఎక్కడో ఎక్కడో అగాధంగా పడిపోయాడు బావిలో. సరే చివరికి తను పిలుస్తూ వెళ్తే గురువు గారు ఇక్కడ ఉన్నాను నేను బయటికి రాన్నాడు. ఎక్కడొక్క బయటికి నా కళ్ళు లేవన్నాడు పోయాను. అప్పుడు అశ్విని సూక్తం ఉంటుంది, కళ్ళు వస్తాయి, నీ సమస్య పోతుంది, ఆహార సమస్య పోతుంది. అంతే కుటుంబంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వస్తే ఎప్పుడైతే మనకు కన్నుకోవడం అంటే అర్థమైతే కన్ను పోకపోలే సమస్యకు దారి దొరకకపోతే ఇంకా ఈ సమస్య నుంచి మనం బయటకు ఎలా పడతాము? శివారు శ్లోకము 12వ శ్లోకంలో ఉండేది. ఈ సమస్యల నుంచి మనం విషవలయం నుంచి మనం బయటకు ఎలా పడతాము? కళ్ళు కనిపించటం లేదు, ఏమి చేయాలో నాకు తెలియటం లేదు, నేను చేతులు ఎత్తిచ్చాను అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే సూక్తము పనిచేస్తూ ఉంటుంది. ఆ సూక్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి, ఏమి చేయాలో తెలియాలి, ఏ విధంగా జీవించాలో తెలియాలి అనే దానికి గురువుని యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. గురువుని యొక్క మనస్తత్వం ఏమిటి అంటే మీకు విషయం అవగాహన అయ్యేంత వరకు తిప్పి 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 రకరకాలుగా చెప్తారు. భౌతిక జగత్తులో అయితే పీరియడ్ అయిపోయిందా, గంట కొట్టించారా, జేబులో డబ్బు పెట్టుకుందాం, వెళ్ళిపోయా, మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోకపోతే మీ ఇష్టం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు గురువు వరకు వెళ్ళటం వరకే వెళ్ళారు, జాగ్రత్త ఇరుక్కుపోతారు, మరి మళ్ళా వెనక్కి తిరిగి రాదు. మీరు వెనక్కి తిరిగి ఎవరు వస్తారు? పూర్తిగా నేర్చుకున్నటువంటి వ్యక్తి మళ్ళా వెనక్కి తిరిగి వస్తాడు. మరి వాళ్ళు జన్మజన్మాంతరాల తర్వాత కూడా వెంట పడి అవస్థపడతాడు. కానీ అవస్థ దేనికోసం పెడతాడు? మీరు అర్థం చేసుకోవటానికి. మీరు అర్థం చేసేసుకుంటే ఆ ప్రాబ్లం అక్కడ ఉండదు, ఆ సమస్య అక్కడ ఉండదు. అంటే సమస్య ఉంది మన జీవితాలలో, రకరకాల సమస్యలు మనం చెప్పుకుంటూ ఉంటాం. దానికి విధానం చెప్తున్నాను ఇవాళ. పెళ్లిళ్ళు అవటం లేదు, ఉద్యోగాలు అవటం లేదు, ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ఏ సమస్యలు గురువుకి సమస్య కాదు, ఒక్క సెకండ్లో ఒక్క నిమిషంలో తీర్చి పారేస్తాడు. కానీ ఒక్క నిమిషంలో తీర్చి పార్థిస్తే మా దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, కెమిస్ట్రీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ తీసుకుని సకాలం చెప్పేయచ్చు. చెప్పం, మేము కూడా ఫార్ములా చెప్తాం, ఈ ఫార్ములా ఉపయోగించుకొని మీకు రిజల్ట్ రాకపోతే తర్వాత చెప్తా ఉంటాం. ఆ ఫార్ములా ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకున్నా రాకపోతే అప్పటికీ వదలం. ఇక్కడ తప్పు చేసావు నువ్వు, అంతేగా టీచింగ్ మెథడ్స్లో మాలాంటి దచ్చా గురువులే ఈ టీచింగ్ మెథడ్స్ ఉపయోగిస్తే సర్వము తెలుసున్నటువంటి ఆధ్యాత్మిక గురువులు మీకు ఆ విషయం వచ్చేంత వరకు చావబడతారు. మీరు ఆ విషయం ఏంటో అర్థం చేసుకోండి. ఆ విషయం ఏమిటి అంటే మీరు జీవితాన్ని చూసేటటువంటి దృష్టికోణం మార్చుకోవాలి. మీరు జీవితాన్ని తప్పు దృష్టికోణంతో చూస్తున్నారు, మీరు జీవితాన్ని అర్థం చేసుకోవటం లేదు. అసలు జీవితం లేదే మీరు ఆలోచించటం లేదు. అసలు మేము బతికున్నాము అనేదే మీకు గుర్తు లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, నేను చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. కానీ మీలో మనకి ఎవరికి కూడా మనం బతికున్నాము అనేటటువంటి ఊహే రావటం లేదు. ఎప్పుడో వస్తుంది ఊహ, చికాకు చాలా ఎక్కువైపోతాను, రాత్రి ఊపిరి సల్పక రాత్రి నిద్ర పట్టకపోతే, అతని పిల్లలు మరీ గొడవ చేసేస్తుంటే చాలా బతుకుంటాం. లేకపోతే అసలు మనం బతుకున్నామన్న సంగతే మర్చిపోయాను. ముందు అది గుర్తు చేసుకోండి, మనం ఎందుకు జీవిస్తున్నామో మనం గుర్తు చేసుకోండి. ఆ జీవితం యొక్క లక్ష్యాన్ని ఎంతో గుర్తు చేసుకోండి. అది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది. పైథాగరస్ కాలం నుంచి, గ్రీక్ ఫిలాసఫర్స్ కాలం నుంచి, రమణ మహర్షి దగ్గర నుంచి, పండిత శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర నుంచి, సాయి తత్వం దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా మీరు పుస్తకాలు తిరిగి చూసేయండి. ఏమని రాస్తాడు? మైకౌను, నేను ఎవరినో ముందు మీరు తెలుసుకోండి. ఆ ప్రయత్నమే మీరు చేయటం లేదు. ఆ ప్రయత్నం లేదు మీ మొరటి అడుగు పడితే మీ సమస్యలు మారిపోతాయి. ఒక్క స్టెప్ మీరు అటు వేయండి. ఎటువైనా చెప్తున్నాను అర్థం లేదా? బీఎస్సీ స్టూడెంట్ని, ఇంజనీరింగ్ స్టూడెంట్ని, కెమిస్ట్రీ లెక్చరర్ని, బిజినెస్ మ్యాన్ని, ఫలానా వాళ్ళ భార్యని, ఫలానా వాళ్ళ అమ్మాయిని, ఇదే మనం అనుకుంటున్నాము తప్ప అసలు మనం ఎందుకు జీవించి ఉన్నాం, ఏ విధంగా జీవించి ఉన్నాం, ఆ జీవించి ఉండటానికి గల ఆధారం ఏమిటి, అసలు మనం పుట్టకపోతే ఎందుకు పుట్టాం మనం అనేటువంటి ప్రశ్నలు మీరు వేసుకోవటం మొదలెడితే 190 సమస్యలు మీ దగ్గర ఉండవు. కానీ ప్రశ్నలు వేసుకుని మాస్టర్ నేను అడిగేశాను ప్రశ్న, ఇది నా సమస్య తీరిందా, ప్రశ్నలు వేసుకోవటం కాదు, ప్రశ్నకి జవాబు మీరు వెతుక్కోవాలి. ఈ జవాబు వెతుక్కోవటానికి 4 ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ 4 ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్న తర్వాత రేపు మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకురండి. ఉత్తినే కబుర్లు వింటానికి మాత్రం ఈ క్లాసెస్ నేను పెట్టడం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. కాకపోతే సాల్వ్ అవ్వటానికి కావాల్సినటువంటి మనోధైర్యము, సాల్వ్ అవ్వటానికి కావాల్సినటువంటి దిశ మీకు లభిస్తే చాలు. ఏ ప్రాబ్లం అయినా సరే, చిన్న ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లమా అన్నది ఇమ్మీడియట్. అంతవరకు ఈ 3 నేను మిమ్మల్ని లాగగలిగితే ఈ క్యాంప్ పెట్టినందుకు నాకు ఆనందము, వాళ్ళకి ఆనందం, మీకు ఆనందం. జీవితంలో నేను జీవించి ఉన్నాను అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది? నేను జీవించి ఉన్నానని కాదు, అసలు ఎవరైనా జీవించి ఉన్నారు అని ఎలా తెలుస్తుంది మనకి? డాక్టర్లు కాదు, డిగ్రీ లేవు మన దగ్గర, అయినా మనం తెలుసుకోగలం ఒక వ్యక్తి జీవించి ఉన్నాడా లేదా. ఎలా తెలుస్తుంది? శ్వాసలో తెలుస్తుంది. శ్వాస ఆడుతూ ఉంటే మనిషి జీవించి ఉన్నట్టు లెక్క. శ్వాస ఆడకపోతే అమ్మాయి వరగ రోజుల్లో ప్రాబ్లం. అంచేత ఈ శ్వాస ఆడించటము అనేది అన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలోనూ అన్ని ఆధ్యాత్మిక శక్తులు సంపాదించడానికి మొట్టమొదటి పెట్టు. ఏ గురువు దగ్గరికి మీరు వెళ్ళినా, ఏ ఆధ్యాత్మిక పురుషుల దగ్గరికి మీరు వెళ్ళినా, మొట్టమొదట అతను మీకు నేర్పేది ఏంటి అంటే ఊపిరి ఎలా పీల్చుకోవాలి. నాకు తెలుసు సార్, ఊపిరి ఎలా పీల్చుకోవాలో. చేతులు పైకెత్తి కాస్త ముందుకు ఉండండి, నేను చిన్న ఎక్సర్సైజ్ నేర్పిస్తారు కదా, సర్వాంగాసనం అంటాను దాన్ని. మామూలుగా కాళ్ళు ముందుకు దాటేసి కాస్త చేతులు పైకెత్తి ఏమంటాం మీరు పొట్టకనేళ్ళు పట్టుకోండి అని. మీరు ఎంతమంది పట్టుకోగలరో ఒకసారి రేపు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. ఇక్కడ చేయక్కర్లేదు, మీరు చిన్న మాటే కదా నేను చెప్పేది, ఏమి చెప్పటం లేదు. కాళ్ళు కాపుకోండి, మీరు పొట్టకనేళ్ళు పట్టుకోండి. 199 అసలు కొట్టగానే వేరు కాళ్ళ దగ్గరికే కాదు కదా ఇక్కడ వరకు కూడా. మరి వంగటం మనకు వచ్చారాదా? వచ్చు. కానీ ఏది ఇటువంటి చూస్తానండి. అలాగే శ్వాస పీల్చుకోవటం మీకు రాదు. శ్వాస మీ అంతటి మీరు పీల్చుకుంటున్నారు, మీ అంతటి మీరు బయట చేసుకోండి తప్ప ఊపిరి పీల్చుకోవటం మీకు రాదు. ఋషులు పెట్టేది మొట్టమొదటి రహస్యం అర్థం చేసుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా మీరు కరెక్ట్ గా ఊపిరి పీల్చుకోవటం నేర్చుకుంటే సమస్య తీరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, అంత సింపుల్ అది. మీ సమస్య ఆర్థికమైంది కావచ్చు, కూతురు పెళ్లి కాకపోవడం కావచ్చు, ఉద్యోగం దొరకకపోవడం కావచ్చు, మీ ఆరోగ్యాలు బాగుండకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఫండమెంటల్ గా మార్చాల్సింది ఏంటి అంటే మీరు శ్వాస పీల్చుకునే విధానం మార్చుకోండి. శ్వాస పీల్చుకునే విధానం మార్చేస్తే ఏదైనా సాధించేయచ్చు. స్వరయోగము అని పేరు పెట్టారు దానికి ఋషులు. ఏదైనా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు, దాన్ని మనము కామధేనము అనొచ్చు. శ్వాస 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 మీరు కరెక్ట్ గా తీర్చుకోవటం ఎలా అన్నది నేర్చుకోవటానికి ఒక రోజులో సంభవం కాదు. కానీ మీరు అలవాటు చేసుకుంటూ ఉంటే ఒక సంవత్సరంలో మీరు కావాల్సిన విధానంలో మార్పు చేసుకోవటానికి సంభవం అవుతుంది. విధానం అర్థం చేసుకోండి. ఈ విధానాన్ని అర్థం చేసి ప్రాణాయామం చెప్పటం లేదు, మళ్ళా జాగ్రత్త. ఇందాక నేను చెప్పాను నేను ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న భ్రష్టత్వం గురించి ఏది చెప్పినా మాకు తెలుసు అంటారు. గుంటూరులో మా స్నేహితుల మధ్య నేను మాట్లాడుతూ ఓంకారం గురించి చెప్తున్నాను. ఓంకారం గురించి చెప్తూ శ్వాసకి ఓంకారానికి మధ్య సంబంధం చెప్తూ ఏదైతే నా గుర్తులేదు ఇప్పుడు ఏం చెప్పాను. రామకృష్ణ నేను తెలుసా ఓంకారానికి 178 అర్థాలు ఉన్నాయన్నాడు ఒకసారి. అది తెలియలేదు 178 అర్థాలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. నీకు ఎలా తెలుస్తున్నా పోస్టర్లో ఉంది చూడండి. ఉపనిషత్ చదివాడేమో ఉపనిషత్ దగ్గర నుంచి నేర్చుకున్నాడేమో అనుకున్నాను నేను. ఇక్కడ పోస్టర్లు అమ్ముతూ ఉంటారు చూసారా దారులు పెద్ద పెద్ద పోస్టర్లు పిల్లలవి గుర్రాలవి దాని మీద మంచి టైటిల్స్ రాసి ఉంటాయి. అలానే ఓంకారం పోస్టర్ కూడా ఉంది దాని మీద రాసి ఉంది కదా ఓంకారానికి 178 అర్థాలు ఉంటాయి. అది అతని స్టాండర్డ్ అలాంటి స్టాండర్డ్గా ఊపిరి పీల్చుకోకండి నేర్చుకోకండి. పోస్టర్ల ద్వారా నేర్చుకోవద్దు మనం సహజంగా నేర్చుకుంటున్నాం మనం. అది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇవాళ నుంచి ఈ క్షణం నుంచి మళ్ళా ఎప్పుడో ప్రస్తుతం చేయకండి. మీరు రావణాసుడి కథ చాలాసార్లు చెప్తూ ఉంటారు మీకు ఆ కథ చెప్పడం అర్థం ఆ కథని మీరు ఆచరిస్తారని. రావణాసుడి కథ కాదు, రావణాసుడి కథ ఆచరిస్తారని కాదు, రావణాసుడి యొక్క జీవితంలో జరిగిన కథ నేను ఇప్పుడు చెప్పబోయేది. చాలాసార్లు మీరు వింటారు ఏమీ పర్వాలేదు, మళ్ళీ వినండి, మళ్ళీ విని ఆతపు చేయకండి. మీరు రావణ వధం జరిగిపోయింది, చచ్చిపోయి రావణాసుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు రావణాసుడు చేత వాల్మీకి మారి చుట్టి పంపించబోతాడు. మాయమేడి వేషంలో పంపించబోతూ ఉన్నప్పుడు నేను వెళ్ళను, ఒకసారి రామబాణం దెబ్బతిని చూశాను నేను, బాబోయే కన్నం పెట్టేస్తాను నేను రాను అక్కడికి, నువ్వు వెళ్ళకపోతే నేను చంపుతానంటాడు రావణాసుడు. అవుతా నీ చేతిలో చావటం బదులు రాముడి చేతిలోనే చావటం పెట్టదు అంటాడు. అక్కడ రావణాసుడు ఒక మాట అంటాడు మరీ చెప్పు, రావణాసుడు అంటే నువ్వేమనుకుంటున్నావు, నవ్వుతో భవిష్యత్తి అంత గొప్పవాడిని దాని గురించి సరే చెప్పుకుంటాడు. కానీ కరెక్ట్ చెప్పాడు, అబద్ధం ఏం చెప్పుకోలేదు. రావణాసుడు అంత మహాపండితుడు, రావణాసుడు అంత మహాసదస్సు, నన్ను రాడు రాలేదు రాబోడు కూడా, శ్వేతాయుధంలోనే రాలేదంటే కలియుగంలో ఎక్కడ వస్తుంది. అంతేగా నాలాంటి మహాత్ముడు నాలాంటి గొప్పవాడు నవ్వుతో భవిష్యత్తి అలాంటి వాడిని నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళి మాయలేడిగా వెళ్తావా అంటే వెళ్ళవు అంటాడు. అక్కడ మళ్ళా రావణాసుడు చనిపోతున్న కాలంలో రాముడు కూడా అదే మాట అంటాడు, రావణాసుడు లాంటి మహాపండితుడు, రావణాసుడు లాంటి వాడు నమ్మి పుట్టడు. అంచేత చివరి క్షణాలలో అతని దగ్గర పొందవలసినటువంటి ఏదైనా ఒక జ్ఞానం ఉంటే నువ్వు తీసేసుకో అన్నమాట. చచ్చిపోతూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా జ్ఞానం వదలనటువంటి దేశము భారతదేశము. ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోండి, ఎక్కడ జ్ఞానం ఉన్నా సరే వదలరు తీసేస్తారు, ఎవరి దగ్గరున్నా సరే. ఆ భావం అర్థం చేసుకోండి రామాయణంలో, ఆ భావం అర్థం చేసుకోండి మనం కళమండీలుగా అర్థించి రామాయణం చదివేస్తాం తప్ప ఓహో ఆహాయం తప్ప అది ఒక విషయం పట్టుకున్నా చాలు. రామాయణంలో తెలివి కాకలు శత్రువు దగ్గర ఉన్నా, తెలివి జనవరించినటువంటి వాళ్ళు చదివిపోతున్నా, లాస్ట్ డిగ్రీ అయినా వాడి జ్ఞానాన్ని తీసుకోండి మీరు వదలకండి. వాడి శత్రువుని రావణాసుడి దగ్గరికి లక్ష్మణుడు పంపిస్తాడు. పంపిస్తే జ్ఞానం ఎప్పుడు పొందాలన్నా గురువు యొక్క పాదాల నుంచి నుంచే జ్ఞానం పొందగలను, గురువు యొక్క శిరస్సు నుంచి జ్ఞానము పొందలేము. ఇది రేపు మనం అర్థం చేసుకుందాం. అందులో ఉన్నటువంటి అంతరార్థం మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే గురువు చరణాల నుంచి మీరు జ్ఞానం పొందగలరు, కానీ గురువు యొక్క శిరస్సు నుంచి జ్ఞానం పొందలేరు. ఇప్పుడంతా గురువు యొక్క శిరస్సునే మాట్లాడుతూనే కాళ్ళు ఎక్కడ కనిపిస్తాయని, వీళ్ళు బూట్లు వేసిస్తారు మేజోడు వేసిస్తారు, అటు శిష్యులు కూడా చూడడం మేజోడు అంటే చరణం కనిపిస్తే చాలా ప్రమాదం కనిపించగలరు. కానీ మన పరంపర జ్ఞానం యొక్క పరంపర ఏమిటి అంటే గురు చరణాల నుంచే మీరు పొందాలి. ఒకవేళ గురు చరణాలు లేకపోతే గురు పాదకులైనా మీరు ఉపయోగించుకోండి. మొత్తము సాయి కల్పే, సాయి యొక్క జ్ఞాన సంవేదన అన్నావా జ్ఞానం ట్రాన్స్ఫర్, శిష్యుడు వీరికి జ్ఞానం తీసుకెళ్లేటటువంటి ట్రాన్స్ఫర్ అంతా కూడా పాదకం మీదే ఆధారపడి ఉంది. ఆ పాదకం ఏంటో దీనికి మనం ఆలోచిద్దాం. కానీ ఇవాళ పాయింట్ అర్థం చేసుకోండి, రావణాసుడి దగ్గరికి లక్ష్మణుడు వెళ్తూ ఉంటే వెనక్కి పిలుస్తాడు. శత్రువు అనుకుంటాయేమో, రావణాసురుడు నేను చంపానుకుంటాయేమో, నువ్వు అలా దాదాపుడు రావణాసురుడు యొక్క తల వేపు కాదు నువ్వు నుంచోవలసింది, కాళ్ళ వేపు నుంచున్నాడు బో అంటాడు. కాళ్ళ వేపు నుంచుంటాడు లక్ష్మణుడు. మా అన్న పంపించాడు నా దగ్గరికి, మీ దగ్గరికి, నీ జ్ఞానాన్ని ఉంటే తెలుసుకోమని అని అంటే కళ్ళకు నీడు కాదు రావణాసురుడు. తెలుసు నాకు రాముడు అంత గొప్పవాడని, తన శత్రువు యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తించి తన తమ్ముడిని జ్ఞానోపార్జన కోసం పంపించాడంటే ఆ స్థాయి అర్థం చేసుకోండి. ఇక్కడ విషప్రేమ ఉండకుండా ఏమవుతుంది, శత్రువు దగ్గరికి కూడా మీ తమ్ముడిని జ్ఞానం అడిగి రావడానికి పంపించగలిగేటటువంటి వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోగలిగితే సగం ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి. అసలు ఇళ్లలోనే మాట్లాడుకోవాలి, ఇంకేంటంటే ఐదేళ్ల కిందట ఏదో అన్నట్టు ఇంక శత్రువు దగ్గరికి ఏ వెళ్తాం మనం. అంతేత వెళ్ళే అడిగితే రెండే తప్పు పనులు చేశాను నేను. ఒకటి, మంచి చేద్దాం అనుకున్నాను చేయలేదు. ఊపిరి పీల్చడం నేను ఇక్కడ చెప్పేసిన తర్వాత రేపు చేద్దామే, ఎల్లుండి చేద్దామే అనకండి, ఇప్పుడే మొదలు పెట్టేయండి. రావణాసురుడు దగ్గరికి ఒక్కొని ఉండేస్తే ఏం చేస్తే స్వర్గానికి మెట్లు పెట్టాలి అని. ఒకవేళ ఏ సాధకులైన స్వర్గానికి మెట్లు పెట్టగలిగే ఎదురుటి ఉన్నాడు అంటే రావణాసురుడు ఒకడే. మళ్ళా మీలో ఎవరైనా తయారవుతే చెప్పలేము, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా. కానీ ప్రస్తుతం ఎవరు అనంతరాలు లేరు, అతడే ఇప్పుడు కట్టేసి వస్తే ఎంత బాగుందో ఏమీ అర్థం లేదు. అది ఏదో రీతి కట్టేసు, ఆ వీసాలు అది ఏదో అంటే తెప్పించేసుకుందాం, దానికి కూడా అన్నదానం ఉన్నాయి కదా. తెప్పించేసుకున్న తర్వాత మిల్లిగా మిల్లిగా పెట్టలే చేసి స్వర్గానికి వెళ్ళిపోతాము. అది చేయలేదు, అతను ఎందుకు చేయలేదు. రావణాసురుడు నేను కాలం నా చేతిలో ఉంటుంది, ఎక్కువ పట్టి ఎప్పుడే కట్టాలనే తొందర ఏమిటి అనుకున్నాక మంచి పని రేపు చేస్తాను అనకండి. ఎప్పుడు చేయాలి, ఇప్పుడు చేయండి. రెండోది చూపణ గురించి చెప్పింది, రావణాసురుడు రాముడు నన్ను చిచ్చిపరిచాడని, అనారోగ్యంగా సీతను ఎత్తు వచ్చేసాను, ఆ పేట నేనేం చేయలేదు, సీతను నేను ఏమీ బాధ పెట్టలేదు, బెదిరిస్తూ వచ్చానే తప్ప ఏమి చేయలేదు రావణాసురుడు సీతని, కానీ దానివల్ల నేను నాశనం అయిపోయాను. కోపము ఉద్వేషంతో ఆ క్షణంలో ఏదైతే చేయకూడదు అది చేశాను, ఫలితం అనుభవిస్తున్నాను. చేయగలిగి చేయగలిగినటువంటి మంచి పని మాత్రము రేపు చేస్తానన్నా నేను, ఆ పని చేయకుండా ఉండటమే రామాయణము. ఇచ్చిన శ్వాస ఇప్పుడు నేను చెప్పేటటువంటి విధానాన్ని దయచేసి రేపు కాదు మీరు చేయాల్సింది, ఈ క్షణం చేయండి. రామాయణం నేను చదివి ఉంటే రామాయణం ఆయన చేయించే నేనేం చేయలేను, కానీ రామాయణం చదివి అర్థం చేసుకుంటే రామాయణం చెప్పేది మొట్టమొదటి ఇదే, ప్రాణం జాయి మరి వచ్చిన జాయి, ప్రాణం పోయినా కూడా నేర్చుకున్నటువంటి వాక్కుని ఆచరణలో పెడతాను నేను. ఏంటి శ్వాసలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, శ్వాసలో ఉన్నటువంటి గొప్పతనం. ఒక చిన్న సంఘటన చెప్పి దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పి నేను కూడా ఆ స్థితికి వెళ్ళవచ్చు. హిమాలయాలలో సాయంత్రం పూట ఒక అవధూత దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ అవధూత ప్రయాణం వల్ల హిమాలయాలలో ఇందుకు పిలిచావని అడుగుతాడు ఈ వ్యక్తి. చూసావా అక్కడ ఒక పులిచర్మ ఉంది, ఆ పులిచర్మ గుర్తు పట్టేవా అంటాడు. ఖాళీగా ఉందా పులిచర్మ తెలియదంటాడు. చిన్న జన్మలో నువ్వు ఈ ఆసనం మీద కూర్చొని సాధన చేశావు, మళ్ళీ ఈ జన్మలో ఈ ఆసనం మీద కూర్చొని నువ్వు సాధన చేయవలసి ఉన్నది, అందులో పిలిచాను అంటాడు. సరే అసలు మీ ఇష్టం, నాకు మీరు ఎవరో ఏం గుర్తు రావడం లేదు, కానీ మీరు చెప్తూ ఉంటే అయితే అనుకుంటుందే అని చెప్పి నువ్వు అటు వెళ్ళిగా స్నానం చేసి ఈ లోపల ఈ పిలిచర్మ మీద నువ్వు కూర్చుంది కానీ సాధన చేద్దు కానీ అంటాడు. అక్కడ వెళ్తాడు, స్నానం చేసి వచ్చే లోపల ఈ గురువు మాయమైపోతాడు. అసలు గురువుకి వచ్చిన పెద్ద రోగం అదే, నిజంగా వాళ్ళ అవసరం ఎప్పుడవుతుందో అప్పుడు మాయమైపోతారు, అది కనిపిస్తారు. అయితే మనం చూడాలి ఎదురైతే నాకు తెలియదు, కానీ మాయమైపోతాడు. నేనేమో స్నానం చేసి వచ్చాడు, దేనికి వచ్చాడు, దీక్ష ఇస్తాడు ఆయన, సాధన విధానం ఏదైనా ఇస్తాడు, ఆ సాధన విధానాన్ని నేర్చుకుంటాను అని. అక్కడ ఏముంది మరి, గురువు అతను మాయమైపోయి ఒక బంగారం కోట ఉంది. ఒక క్షణం ముందు అక్కడ ఏమి లేదు, అలా వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల అక్కడ ఒక బంగారపు కోట ఉంది. కోట అంటే ఉట్టి కోటే కాదు, పెట్టింది కాదు, నిజమైన కోటే ఉంది. కోటలో దాసదాసి జనాలు అందరూ ఉన్నారు, ఆహారాలు పానీయాలు అన్నీ ఉన్నాయి. ఇతను కోట లోపలికి వెళ్ళాడు, రాత్రులు కూడా తిరుగుతాడు ఆ కోటలో. ఇతను చిన్నప్పుడు తింటాడు, సాధారణ తాగుతాడు. తన ఇష్టం ఎలాగే తను ఆ రాత్రాల్లో ఆ బంగారు కోటలు జీవించదలుచుకున్నాడు. జీవిస్తాడు, జీవించి తెలుసుకున్న తర్వాత అలా సూర్యోదయం అవుతుంది, కోట మాయమైపోతుంది. కోట మాయమైపోయి మళ్ళా అక్కడ ఆ కూలి ఆ వద్దుత ఆ పురికరణ ఉంటుంది. అక్కడ కూర్చోకుండా ఇంకా కోటంతా కాదంటాడు. కింద జనంలో ఉన్న కోరికూరు కింద జన్మల కోరికలు కూడా తీర్చకుండా గురువులు ఉండరు. వాళ్ళ అనుగ్రహాన్ని మీరు అర్థం చేసుకోండి. గురువు యొక్క కృప మనకి ఈ క్షణంలో ఏమవుతుందో చూసుకుంటాం. ఈ క్షణంలో పండితు వదిలేయండి. జన్మజన్మలలో మీ కోరికలు తీర్చడానికి అనుగ్రహాలు ఉపయోగించారు వాళ్ళు. చివరి క్షణాలలో ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడో మాట కాలేక కోరిక కూడా తొలగలేట కాలేదు. ఒక బంగారు కోటలో ఒక రోజుల్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఒకే మాట కాలేస్తారు. సరే ఒకసారి నేను చూపిస్తానని చెప్పాక ఆ మాట నిలబెట్టడం కోసం ఈ జన్మలో ఈ వ్యక్తికి ఆ బంగారు కోటలో ఒక రోజుల్లో వచ్చిన తర్వాత దీక్ష ఇస్తాడు. లాగే మాట్లాడు ఏం చెప్తున్నాను, దీక్ష ఇస్తాడు. ఆ దీక్ష శ్వాస మార్చుకోవడమే. లారీ మాసే యొక్క క్రియాలు దీక్షలో ఏమీ రహస్యాలేమీ లేదు. గురువులు రహస్యాన్ని ఉంచుకోరు, మామూలు వ్యక్తులు రహస్యం ఉంచుకోలేడు. అసలు రహస్యం అంటేనే అర్థం ఏంటంటే మీకు తెలియగానే పక్క వాళ్ళకి చెప్పేది కాదా? మామూలుగా ఏదైనా ఒక విషయం చెప్పండి, పక్కవాడికి చెప్పండి. జాగ్రత్త రహస్యం సుమారు అన్నారనుకోండి, ఖచ్చితంగా పక్కవాడికి చెప్తే ఏం చెప్తారు? పక్కవాడికి చెప్పడం అంటారు. అంతే అంతే, పక్కవాడికి ఆ పక్కవాడికి ఆ పక్కవాడికి వెళ్ళిపోవాలంటే మీరు చేయవలసింది ఏంటి? రహస్యం అని చెప్పాలి. అంతేత రాజవిద్య రాజపుణ్యం అన్నాడు శ్రీకృష్ణుడు పంప ముఖ్యాడు. ఆ మాట అడుగుతున్నా అంటే చిత్రాలే కలదు. కానీ ఆ కైతిలాది పెట్టాడు ఏంటి, రాజవిద్య అది చాలా పుణ్యంగా ఉండాలి అని నాటకాడు అంటారు. శ్రీకృష్ణుడికే చాటకాలి రాజ్యం నాటకం మనకే కలుస్తుంది. అంతేత ఇలానే మాటే కూడా ఈ రహస్యం దాచలే చెప్పేస్తూనే వచ్చాడు. కానీ మన జాగ్రత్తగా సర్వం మిమ్మల్ని అందరినీ నేను చాలాసార్లు సర్వం అడిగాను. అందులో ఉందని చెప్తున్నాను నేను వారి మాల్య శ్వాస ఎలా ఉపయోగించుకోమన్నాడు. శ్వాసని అస్త్రముగా ఉపయోగించుకోమన్నాడు. అస్త్రము అంటే బాణం శక్తి. ఇక్కడ మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ శ్వాసాన్ని శక్తిని ఉపయోగించుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ ఆ శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకునే ముందు మీరు కొంచెం అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి చెప్తాను. 3 నిమిషాలు చేయండి. చేసిన తర్వాత ఇవాళ క్లాస్ అవుతాను. తర్వాత మీ దగ్గర నుంచి 12 రూపాయలు తీసుకుంటాను. ఆ విషయాలు ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ పుస్తకాలు మీలో ఎక్కువ మంది చదివి మీరు చదవండి. ఇప్పుడు చెప్పినవే ఇందులో మనం అంతా ఒక ఇంకా చెప్పలేము కదా. 11 పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఈ 3 రోజుల్లో చెప్పబడే విషయాలు ఉంటాయి, వాటిని చదివి అర్థం చేసుకోండి మీరు. కానీ ముందు ప్రాక్టీస్. ఇందులో మనం అంతా ఒక ఇంకా చెప్పలేము కదా. 11 పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఈ 3 రోజుల్లో చెప్పబడే విషయాలు ఉంటాయి, వాటిని చదివి అర్థం చేసుకోండి మీరు. కానీ ముందు ప్రాక్టీస్. 12 రూపాయలు మీరు ఇవ్వలేకపోతే అది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ చెప్పింది ప్రాక్టీస్ చేయండి. కళ్ళు తీసుకోండి. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులోని మొదటి వ్యక్తి ఏంటి, కళ్ళు తీసుకోండి. తిరుపతి వెళ్తాం మనం, ఎంతగా పుదర్శి పెట్టి వెళ్తాము, చూస్తాం, అంగీకరిస్తాం, చూసి ఏం చేస్తాం, కళ్ళు తీసుకుందాం. అంతకాడికి ఎక్కడ వరకు వెళ్ళి ఇక్కడే కళ్ళు తీసుకోండి. ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మిక జగత్తులో కళ్ళు ఉంచుకోండి, నిర్వర్తనంగా ఉంచుకోండి. మీ దృష్టి శ్వాస మీద ఉంచుకోండి. మీరేం చేయకండి, గమనించండి. శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో చూడండి. ఏమీ చేయండి, చెప్పింది చిత్రించి చేయండి. చాలా సులభంగా అర్థమైపోతుంది మీకు. ఏది కళ్ళు తెరవద్దు, చూస్తూ ఉండండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ 5-10 నిమిషాలు అన్ని ఆలోచనలు పక్కన పడేయండి. ఏమీ ఆలోచించకండి. ఆఖరికి దీని తర్వాత ఏం పెట్టబోతున్నాను కూడా మీరు ఆలోచించకండి. గారు కళ్ళు తెరిచి శ్వాసను అలాగే తీర్చుకోవడం అలవాటు చూసుకోండి. కళ్ళు తెరిచి, కళ్ళు తెరిచేయండి, కానీ శ్వాస మాత్రం నోటుగా తీర్చుకుని నోటుగా వదలండి. తెరిచిన కళ్ళతో చూడని చూస్తూ ఉండండి, అలవాటు చేసుకోండి. ఊపిరి మాత్రం లోపలికి వెళ్ళాలి బాగా. ఒకే చోట చూడక్కర్లేదు, మామూలుగా అందరూ చూస్తున్నా కూడా ఊపిరి లోపలిగా వెళ్ళి వదలతో అలవాటు అవ్వాలని ఉద్దేశం. ఏమి చేసినా ఊపిరి లోతుగా ఉండాలి, పూర్తిగా వదలాలి, అది అలవాటు అవ్వాలి. కళ్ళు మూసుకుని చేయటం తెలికే దీంతో మిగతా పనులు చేస్తూ ఇలా తీసుకో అన్నది అలవాటు చేసుకోండి. అందులో ఇక్కడ 5 నిమిషాలు చేయండి. అది నా మాట వింటున్నా, శరీరాన్ని కలుపుతున్నా, ఊపిరి లోతుగా లోపలికి వెళ్ళాలి, పూర్తిగా ఖాళీ అవ్వాలి చేసుకోండి. ఊపిరి ఇంకా నింపుకోవాలి, ఊపిరి తిట్టిన నిండా పూర్తిగా వదిలేయాలి. వదిలేసినప్పుడు చేస్తూ ఉండండి 5 నిమిషాలు 10 నిమిషాలు. మీకు షరూఫ్ సదర్ని ఒకటి ఇక్కడే ఉంచండి. ఇక్కడే ఉంచిందంటే ఆలోచన మానవుడు నేను అంటున్నా ఊపిరి ఊపిరి ముందుగా వెళ్తుందో లేదో చూసుకోండి. నేర్చుకోవటానికి వచ్చింది నేర్చుకుని వెళ్ళండి. ఎంత గొప్ప విషయం ఎంత గొప్పగా చెప్పినా ఆచరణలో పెట్టేటప్పుడు నేర్చుకోండి. ఊపిరి లోతుగా పెంచి పూర్తి అవుతుంది. మొదట్లో కూర్చోవాలే కన్ఫ్యూజింగ్ గా ఉన్నా తర్వాత అలా అయిపోతుంది.
శ్వాస
శ్వాసం మీరు కనుక పూర్తిగా ఆధిపత్యం వహిస్తే గురువు యొక్క అనుగ్రహానికి మీరు అప్పుడే పాత్రలు అయిపోతారు. ఎందుకంటే ప్రతి గురువు యొక్క శ్వాస కూడా లోతుగా ఉంటుంది. మీరు ఎంత లోతుగా శ్వాస తీసుకోగలిగితే అంత దగ్గరగా గురువు దగ్గరికి వెళ్ళగలుగుతారు. శ్వాస పైపైనే ఉంటే 30 డేస్ లో టైమ్లు 30 రోజుల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు చదువుతారు. శ్వాస లోపలికి వెళ్తే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ చదువుతారు. నాకు తెలుసున్నంత వరకు లెక్చరర్సే ఈ కాలంలో టెక్స్ట్ బుక్ చదవడం లేదు. దానికి కారణం ఏంటి అంటే ఇంకెళ్ళి లోతుగా మీరు శ్వాస ఎప్పుడైతే తీసుకోగలుగుతారో లోతైన విషయాలు అవగాహన చేసుకోగలుగుతారు. జీవితంలో లోతులు తచ్చి చూడాలన్నా జీవితం యొక్క లోతులు మీకు అర్థమవ్వాలి అంటే ఇదే దారి. ఇంకో దారి లేదు ఎక్కడా కూడా. దీన్నే దేవయానము అను ఊపిరి లోపలికి వెళ్ళటం లోపలి బయటకి రావటం అన్నది రాజమార్గం అంటాం, దేవయాన మార్గం అంటాం. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఈ నెలలో ఇది నేర్చుకోవడం చాలా అదృష్టం. చంద్ర మాసం కదా ఇది. దీని తర్వాత మకర సంక్రమణం జరుగుతుంది, మకర మాసంలో వస్తాడు. ఈ ధనుర మాసమే మాసాన మార్గశీర్షోహం అంటాడు శ్రీకృష్ణుడు. అన్ని నెలలోకి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఈ మార్గంలో మళ్ళా శ్వాస మర్చిపోతున్నారు మీరు ఒప్పుకోను. శ్వాస లోతుగా తీసుకుని లోతు ఎలాగో కూర్చోండి. నేనే అనలేదు నడువు చిన్నగానే ఉండాలని. ఏదైనా పని చేసుకోండి మీరు, కానీ నడువు అదే చిన్నగా అవుతుంది తర్వాత కాదు. మీరేం చేయక్కలే శ్వాస లోతుగా వెళ్తే మొదలెడితే సహజంగానే నడువు చిన్నగా ఉంటుంది. అసలు ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ క్షణం నుంచి ఈ 3 రోజుల పాటే కాదు, మీ జీవితాంతం ఇది మర్చిపోకండి. ఈ పాఠాన్ని ఇది మొదటి పాఠము. ఈ పాఠం తర్వాత రేపు ఎల్లుండి 3 విషయాలు నేర్చుకోవాలనుకుంటాను కదా. ఆ 3 విషయాల్లో ఏం నేర్చుకోబోతున్నారో చెప్తున్నాను. శ్వాస అర్థమైంది కదా. ఈ శ్వాస మనం అందరం ఎక్కడి నుంచి పీడిస్తున్నాం? ఈ హాల్లో, ఈ హాల్లో ఉన్నటువంటి వాయువుని పీల్చి వదులుతున్నాం. కానీ అద్భుతమైనటువంటి ఒక మ్యాజిక్ ఇక్కడే జరుగుతోంది, ఈ హాల్లోనే జరుగుతుంది. ఆ మ్యాజిక్ మనకి అర్థమవుతే ఎంత ఆశ్చర్యం ఇస్తుందో. గాలినే పీడుస్తున్నాం మనం, కానీ ఈ గాలి పీల్చి ఒకడు పిలిచి చెప్తే ఒకడు లా చెప్తాడు. గాలి ఒకటే. నేను చెప్పిన విషయం అర్థం చేసుకోండి. మీకు ఇది అర్థం లేకపోతే గురువుల యొక్క అనుగ్రహాన్ని మీరు ఎలా లాక్కోగలరో మీకు అర్థం అవుతుంది. మనం మిక్స్ అక్కడ అవుతున్నాం. గురువు యొక్క అనుగ్రహంలో లోపం లేదు. గురువును ఈ వాయువునే జీవిస్తున్నాడు. జీవించి ఉన్న గురువులు, జీవించని గురువులు కూడా. జీవించని గురువులు అంటే నా ఉద్దేశం ప్రస్తుతం శరీరంలో లేనటువంటి గురువులు అని. వాళ్ళు కూడా ఈ శ్వాసని పీలుస్తున్నారు. హిమాలయాల్లో ఉన్నటువంటి గురువులు ఈ వాయువుని పీలుస్తున్నారు. ఈ వాయువు ఎక్కడికి వెళ్తుంది? మీరు పీల్చారు వదిలేరు. ఒంగోలులోనే ఉంటుందా ఇది? ఇండియాలోనే ఉంటుందా? ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ద్రవ్యానమైనటువంటి వాయువు దీన్నే విష్ణువు అంటాం. విష్ణుతత్వం విష్ణు సాధనాలు మీరు అనవసరంగా చదవబాకండి. అంటే మానేస్తారే చదవండి. అదంతా చదివేది కనుక ఇది అర్థం అవుతుంది మీకు. కానీ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ వాయువు హిమాలయానికి వెళ్తుంది. ఇదే వాయువు హిమాలయాల నుంచి వచ్చేటటువంటి వాయువు కూడా ఇదే. కానీ ఈ గాలి నేను పీల్చాను. నేను మీకేం చెప్పగలను? నాకు వచ్చిన భాష చెప్పగలను. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఈ వాయువు పీల్చి నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. నా పక్కనే ఒక జపాన్ వాడు వచ్చి కూర్చుంటాడు. శ్వాస లోతుగా పీల్చుకోండి, మర్చిపోతున్నారు. పోదలండి, ఎలా కూర్చున్నా పర్వాలేదు. నాకే అభ్యంతరమే. నేల మీద కూర్చున్నారా, చెయ్యి అంచు కూర్చున్నారా, నో ప్రాబ్లం. బట్ డీప్ స్లో బ్రీదింగ్, లోతైన రిలాక్స్డ్ గా సంతులితమైనటువంటి వాయువు పీల్చండి. ఇక్కడ ఒక జపాన్ భారతీయుడు కూర్చున్నాడు. వాడు శ్వాస పీలుస్తున్నాడు కదా. వాడే భాష మాట్లాడతాడు కదా. వాడికి మిగతా భాష రాదనుకుందాం మనం. చెప్పని భాష మాట్లాడతాడు. మనకేమర్థం అవుతుంది? భో 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 అన్నట్టు ఉంటుందంటే. నేను ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్తాను, నాకు ఏమీ అర్థం కాదు, బాకీ అంతా నాకు అసూయ వేస్తున్న ఇంగ్లీష్ పిక్చర్ చూసి వచ్చి వాళ్ళు ఎవరికో మాట్లాడారు ఇంగ్లీష్ పిక్చర్ ఎంత బాగుందంటారు. వాళ్ళు బాగుందన్నారు కదా అని నేను వెళ్తాను, నాకేం అర్థం కాదు. అక్కడ భో 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 అన్నట్టుంటుంది, డబ్బు నిండుగా పుట్టించుకుంటూ ఉంటారు వాళ్ళు, నాకే అర్థం కాదు. అది కారణం ఏంటి అక్కడ, అది అర్థం చేసుకోండి. శ్వాస అందరికి ఒకటే అయినా లోకంకి వెళ్ళినటువంటి శ్వాస మారుతుంది. విచిత్రం అది. హిమాలయాలలో ఋషులు పీల్చుకున్నటువంటి శ్వాస, ఒంగోలులో మనం పీల్చుకుంటున్నటువంటి శ్వాస ఒకటే, అదే వాయువు పీలుస్తున్నాం. ప్రవేశం కూడా అక్కడి నుంచి ఆ శ్వాస ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఆ శ్వాస. ఈ సర్వత్రా యూనివర్సిటీ అంతా కూడా భూమి మీద గోడ మీద వాయువు అంతా ఒకటే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఏమి నేర్చుకున్నాము, ఈ శ్వాస వల్ల ఆ భాష మాట్లాడగలం, ఇంకో భాష మాట్లాడలేము. అంతేనా? కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళు ఇదే శ్వాసను ఉపయోగించి ఏం నేర్చుకుంటున్నారు, కంప్యూటర్స్ మాట్లాడతారు. నేను మీకు ఇచ్చే సలహా అర్థం చేసుకోండి, ఇదే శ్వాసతో గురువునే మీరు ఫీల్ చేసుకోగలిగితే ఏమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను ఎలా మాట్లాడుతున్నా, నేను శ్వాస ద్వారా. అదే శ్వాస మీరు పీలుస్తున్నారు కదా, కానీ ఆ శ్వాసతో పాటు నేనేం చేస్తున్నాను, కొన్ని వాక్కులు ఉచ్చారణ చేస్తున్నా. గాలి నేను వదిలేకుంటే మాట్లాడలేను కదా. మీరు గాలి పూర్తిగా వదిలేసి మాట్లాడలేని చూద్దాం, ఒక్క మాట నిర్మించిన రాదు. శ్వాస లోపలికి వెళ్తేనే మాట వస్తుంది, కానీ ఆ బయటకు వచ్చినటువంటి మాట నేను తీసుకున్నటువంటి శ్వాస ఎలా మారుతుంది, నా జ్ఞానంగా మారుతుంది. అంతేనా? అంతేకాదు, జ్ఞానము శ్వాస ఒకటే కదా. నేను పీల్చిన శ్వాస నా జ్ఞానం అవుతే, మీరు పీల్చిన శ్వాస ఏమవుతుంది, మీ జ్ఞానం అవుతుంది. కానీ మీరు జాగ్రత్తగా నా మాటలు వింటూ ఉంటే నా మాటలు మీ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళిపోయి మీ వాక్కులు అవుతున్నాయి, అప్పుడే కదా మీకు అర్థమవుతుంది. ఇదే పని మీరు గురువుతో ఎందుకు చేయకూడదు, మళ్ళా చెప్తాను కదండి, అది అర్థమవుతే ఈ శ్వాస ద్వారా గురువు అనుగ్రహాన్ని ఈ క్షణమే మీరు పొందవచ్చు. కానీ క్విక్ అంటే ఇప్పుడు సైకిల్ తొక్కాలి, ఎలా, 5 గంటలు చెప్తాం, 20 గంటలు చెప్తాం, 5 సంవత్సరాలు చెప్తాను నేను, రాదు. ఏం చేయాలి, సీటు మీద కూర్చోబెట్టి తోసేయాలంటే మహావతే ఒకసారి పడతాడు, మహావతే 2 సార్లు పడతాడు, 3 సార్లు పడతాడు, కాస్త దెబ్బలు తగులుతాయి. భయపడకుండా ఉంటే 4 రోజుకో 5 రోజుకో నన్ను నెలకాలు కూర్చోబెట్టి తీసుకెళ్తాడు ఇంకోవాడు. అంతేనా? ఇది అంతే. అందుకే నేను చెప్తున్నా, తీర్చగటం మొదలెట్టండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా నేను ఎంత చెప్తే ఏం కాదు. మీరు విధానం ఇదే, శ్వాస లోతుగా మీరు తీర్చోగలిగితేనే గురువుల యొక్క వాక్కు మీలోకి ప్రవేశిస్తుంది. మామూలు వాక్కుతో గురువుల యొక్క వాక్కు వెళ్ళదు, అంత తేలికైనా కాదు. వాళ్ళ వాక్కు చాలా బరువైనది. ఆ బరువైనటువంటి గురువు అంటేనే అర్థం ఏంటంటే బరువుగా ఉన్నది అని అర్థం. గురుగ్రహం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే 9 గ్రహాలలోకి కూడా చాలా మళ్ళా కాల్సి మర్చిపోతున్నారు. లాభం లేదు, 5 నిమిషాలు మళ్ళా కాల్సి తింటండి, అప్పుడు మాట్లాడతాను. తింటండి, కొంచెం ఆలస్యమైనా, ఇంట్లో పనుందా, ఇంతకింత గొప్ప విషయాలు మీరు అక్కడేం నేర్చుకోరు కనుక కష్టపడండి. కొంచెం మొదలైతే కళ్ళు తెరిచే, కళ్ళు మూసుకోవటమే, కళ్ళు మూసుకుంటే మళ్ళా ఏమవుతుంది మీకు, ఏం పర్వాలేదు. అమ్మా అందుకే కళ్ళు తెరిచి అలవాటు చేసుకోమంటున్నారు. కళ్ళు తెరిచి, కానీ ఇంట్లో నిజంగా ఏదైనా ఎక్కువ పనిచ్చి ముఖ్యమైన పనిచ్చి వెళ్ళండి, ఏం పర్వాలేదు. ఈ కుటుంబం అంటాం గాయత్రి పరివారం. పరివారంగా అర్థం ఏంటి, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎవరి మీద అయ్యే ఆంక్షలు లేవు. ఇద్దరు పని ఉంటే యూ కెన్ నో. కానీ ఇది నేర్చుకుంటూ ఇంకా ముఖ్యమైన పని ఉందా అని నాకు డౌట్. కానీ టైం చూసుకోండి, దాన్ని మొదలెట్టండి. శ్వాస కళ్ళు తెరిచి ఇబ్బంది పెట్టేస్తున్నాను, కళ్ళు మూసుకు చేయటం తెలియదు కదా. తెరిచే పని గురి పెట్టే అట లోతుగా గాలి పెంచి లోతుగా
ఏది ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు దాని గురించి పట్టించుకోకండి. తీల్చటం అదర్థం, తీల్చటం అదర్థం, తీల్చటం అదర్థం అంతే. అది ఇన్నేళ్లలోకి మనం చేసుకున్నాం, సమయంగా చేయటం లేదు. అంతేత తీల్చుతూ వదులుతూ ఉండండి, అలాగే చెప్పింది వినండి. ఇప్పుడు ఏమైంది, శ్వాస తీల్చుకుందాం వదులుతున్నాం, తీల్చుకుంటున్నాం వదులుతున్నాం. ఈ తీల్చుకోవటం వదులుతుండటంతో పాటు ఆ గురువునే నేను తీల్చి వదిలేస్తే తను సోహం, ఆ గురువునే నేను, ఆ సాయియో నీ ఇష్టం. ఎవరి మీద మీకు ప్రేమ ఉంటే వారు పిలవండి. గురువుల మధ్య తేడాలు, తేడాలంతా మన మధ్య ఉన్నాయి. అంతేత మన మధ్య మీకు ఏది నచ్చితే దాన్ని తీర్చండి ఆ గురువుని. ఆ గురువు యొక్క వాక్కు లోపలికి వెళ్తోంది, ఆ గురువు యొక్క అనుగ్రహం లోపలికి వెళ్తోంది అనే ఒక భావన దానికి జోడించేస్తే ఏమైంది అక్కడ? నా మాటల కోసం గురువు లోపలికి వెళ్తాడు అంతే కదా, శ్వాస ద్వారానే కదా వెళ్ళేదంతా కూడా. గురువు లోపలికి వెళ్తే ఇంకంతకంటే కావాల్సింది ఉంది, అది కష్టం ఏముంది ఇందులో. కానీ కష్టం ఏముంది అంటే ఇది చేయటమే, మీరు శ్వాసని మీరు లోతుగా పీల్చుకోవటం నేర్చుకుంటే తప్ప ఆ బరువును పట్టుకోలేదు, గురువుని పట్టుకోలేదు. ఇచ్చట శ్వాసను లోపలికి పీల్చుకుంటూ గురువుని పీల్చటం ఎలా అన్నది రేపు నేర్చుకుంటాం. అంటే ఏంటంటే శ్వాస వాక్కుగా మారింది. అందుకే బైబిల్లో కూడా ఏం చెప్తాడు, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, మొట్టమొదట వాక్కు ఉండేను. బైబిల్లోనే కాదు మన భారతీయ సాంప్రదాయంలో కూడా శబ్ద బ్రహ్మన్ అంటాం. బ్రహ్మను అర్థం చేసుకోవాలి అంటే వాక్కు ద్వారానే, వేదాల ద్వారానే మనం అర్థం చేసుకోగలము అంటాం. ఈ రెండు అర్థమైన తర్వాత శబ్దము శ్వాస ఇంకొకటి అర్థం చేసుకోండి, ఈ శ్వాసే మనస్సుగా మారుతుంది. శబ్దము శ్వాస మనస్సు ఈ మూడే. ఏం నేర్చుకున్నా ఈ మూడింటిని కలిపి గాయత్రి మంత్రం అంటాం. ఓం భూర్భోస్వాతీ మర్గోదేవీమే జీవయోన ప్రచోదయాత్రులో ఈ విషయాలే ఎలా చెప్పబడ్డాయో తెలుసుకోవటమే గాయత్రి పరివారి యొక్క ఉద్దేశం. శ్వాసని ఒక రెండు నిమిషాలు లోతుగా పీల్చుకుని తెలుసుకున్నాం. లోతుగా పీల్చుకుని మొదలండి. ఇది మొదలగండి, ఇంకా ఇంటికి నడుచుకో వెళ్ళినా, రిక్షా మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఏదైనా సరే ఇది వదిలితే మాత్రం మిగతా రాదు లోపలికి. లోతుగా పీల్చుకోండి. ఈ మూడు రోజుల్లో ఎన్ని మార్పులు వస్తాయో చూడండి. మూడు రోజులు సార్లు మారుతాను ఎక్కువ కన్నా. అందుకే మూడు రాత్రులు నచికేతుడు యముడు దగ్గర కఠోపనిషత్తులో ఉన్నాడని చెప్తాడు. మూడు రాత్రులు చాలు దేనికైనా, అందుకంటే ఎక్కువ కల్లే. కానీ ఇలా ఉత్తిని కూర్చుని పారాయణ చేయకండి, ఇంకా శ్వాసను తీర్చుకోండి, శ్వాసను వదలండి, లోతుగా వదలండి. ఏదైనా ఇబ్బంది అది వచ్చి ఏదైనా ఉంటే చెప్పండి, నాకు ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు కొంతమందికి శ్వాస ఆగినట్టు ఉంటుంది, ఆగిపోతుంది, ఏమి ప్రమాదం జరగదు, నథింగ్ హ్యాపెన్. ఏ అనుభూతులు వచ్చినా పర్వాలేదు. కొంతమందికి నేను విశాలంగా అయిపోతున్నాను అనిపించవచ్చు, అవ్వండి. కొంతమంది సన్నగా లోపలికి వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది, వెళ్ళిపోండి, మీరు ఇక్కడే ఉంటారు, ఏం భయపడకండి. ఆ అనుభూతులు రకరకాలుగా వస్తాయి. ఏ అనుభూతులు వచ్చినా భయపడకండి, చెదిరిపోకండి, కళ్ళు తెరిచి ఉంచుకోండి, గాలి లోతుగా పీల్చుకోండి. భోజనం చేస్తున్నా, భోజనం తర్వాత అయినా, ఎప్పుడైనా నీటిగా గాలి పీల్చి వదులుకుంటూ ఉండండి. ఇవాళ ఇప్పుడు ఇంకెప్పుడు కూడా చివరి వరకు ఇంకా ఇదే గాలి పీల్చుకుంటూ అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. స్వచ్చిత్ర వ్యాధ పరిపాల ఎంత శుభవంతు నిత్యం లోకాసుకినోవంతు కాలే వర్షదు పర్జన్య ఇది శ్వాస వాక్కు అంటే గాయత్రి మంత్రం. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనస్సును ఎలా మారుతుంది అనేది యజ్ఞము. దానికి 11 పుస్తకాలు కింద నోట్స్ నాకు గుర్తించాను నేను, కానీ చాలా అతితప్పులు వచ్చాయి, వాటిని ఆపేశాను నేను. ఈసారి మళ్ళా అతితప్పులు లేకుండా చూపించారు. 11 పుస్తకాలు సెట్ని 12 రూపాయలు. ఈ సెట్ కావాల్సిన వాళ్ళు సెట్టిగానే తీసుకోండి, వేరువేరుగా ఇవ్వకూడదు. కార్యకర్తలు మాత్రం తీసుకోవాల్సింది ఇచ్చారంటే మీరు నేర్పాలి మిగతా వాళ్ళందరికీ, గాయత్రి పరివార కార్యకర్తలు 12 రూపాయలు ట్యాక్స్ పడుతుంది వాళ్ళకి. మిగతా వాళ్ళకి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, చదవండి, చదివి అర్థం చేసుకోండి. గురువు గారు రాసినటువంటి 76 పుస్తకాల యొక్క రిఫరెన్స్ ఇది.